హెబ్రియులకు 12. అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటినన్నిటినీ తీసి పారవేద్దాం. మనల్ని అంటుకుంటున్న పాపాల్ని వదిలించుకుందాం. మనం పరుగెత్తవలసిన పరుగుపందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగుజేయవాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చుని ఉన్నాడు. పాపాత్ములు తన పట్ల కనుబరిచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు. మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం ఇంతవరకు కలుగులేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు.
నా కుమారుడా, ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు. నీ తప్పు ప్రభువు సరిదిద్దునప్పుడు నిరుత్సాహపడకు, ఎందుకంటే ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేకాక తన కుమారునిగా అంగీకరించి ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు.
కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకుంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్నమాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్లను మనం గౌరవించాం. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి ఇంకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. మన తండ్రులు వాళ్లకు తోచిన విధంగా కొద్ది కాలం పాటు మనకు క్రమశిక్షణనిచ్చారు. కాని దేవుడు మన మంచి కోసం ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. శిక్షణ పొందేటప్పుడు బాధగానే ఉంటుంది, ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వాత శిక్షణ పొందిన వాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు. అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణుకుతున్న మోకాళ్లను శక్తివంతం చేసుకోండి. మీరు నడిచే దారుల్ని సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్లకు ఆటంకం కలిగించటానికి మారుగా సహాయపడతాయి. అందరి పట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు. ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్త పడండి. వ్యభిచారం చేయకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏషావు వలె భక్తిహీనులై జీవించకండి. ఏషావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని లాభం కలగలేదు. తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్ని జ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారుమబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. ఆ పర్వతం నుండి బూరధ్వని, మాట్లాడుతున్న కంఠధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్లు భయపడి వినడానికి నిరాకరించారు. ఎందుకంటే
ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్లతో కొట్టాలి
అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్లు భరించలేకపోయారు. ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే,
నేను భయంతో వణికిపోతున్నాను
అని అన్నాడు. కాని మీరు సియోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము, సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేల కొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. మొట్టమొదటగా జన్మించిన వాళ్ల సంఘానికి మీరు వచ్చారు. వీళ్ల పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబెలు రక్తానికన్నా ఉత్తమ సందేశాన్నిచ్చే ప్రోక్షింపబడే రక్తం దగ్గరకు మీరు వచ్చారు. జాగ్రత్త, మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్లు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహం నుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకము నుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహము నుండి ఎలా తప్పించుకొనగలము? ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది, కాని ఇప్పుడు ఆయన,
నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను
అని వాగ్దానం చేశాడు. మరొక్కసారి అన్న పదాలు కదిలేవాటిని అంటే సృష్టింపబడ్డ వాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి. ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనం కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో ఆయనకు ఇష్టమైన విధంగా ఆరాధించుదాం. ఎందుకంటే మన దేవుడు మండుచున్న అగ్నిలాంటివాడు.